మనం అందరం చివరి చేసి పని ఒకటి ఇష్టమన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా మనం సిద్ధంగా ఉన్నా సిద్ధంగా లేకపోయినా కానీ చివరి ఒక పని మటుకు మనకు అందరికీ తప్పు అది చావు అనే పని అది కూడా పని మరణించడం కూడా ఒక పని కొంతమందికి పని అంటే చాలా బద్ధకం కానీ ఈ పని చేయక తప్పదు అది మీరు పని కాదనుకోకండి అది పని చివర చేసే పని మరణానికి కారణమేమీ లేదు ఆ దేహం ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తి అవ్వగానే అది మరణం అనే పని పూర్తయిపోతుంది అది లాస్ట్ వేర్ చివర చేసే పని ప్రతి నిమిషం భగవంతుని ప్రేమించడం బస్తి మాట భగవంతుని గురించి తెలుసుకోవటం నీ జ్వాల కాల్చి అరుణాచల నీ జ్వాల కాల్చి నన్ను నీ శేషుడి మున్నే నీ కృప వర్షింపు అరుణాచల నీ జ్వాల కాల్చి నీరు శేషుడి మున్నే నీ కృప వర్షింపు నీ కృప వర్షింపు అరుణాచల అరుణాచలేశ్వరుడ నీ జ్ఞానాగ్ని వచ్చి నన్ను కాల్చకముందు నువ్వు నన్ను భరం చేయకముందు నీ జ్ఞానాగ్ని వచ్చిన అహంకారాన్ని నా అజ్ఞానాన్ని కావచ్చకముందే అరుణాచలేశ్వర నీ కృప నీ అనుగ్రహం వర్షింపు అరుణాచల నీ కృప అంటే నీ గ్రేస్ నా మీద అనుగ్రహించు ఈ వర్షం లేకపోతే మనం కంగారు పడతాం కానీ ఈశ్వరుడు యొక్క కృప లేకపోతే ఆ కృప అనే వర్షం మనం లేకపోతే మనలో ఎవరైనా ఎప్పుడైనా తట్టుకడానికి ఎప్పుడైనా బాధపడతాం దైవానుగ్రహం అనే వర్షం మన మీద లేకపోతే మన మనసును తడపకపోతే మన హృదయాన్ని తడపకపోతే ఆ వర్షం ఈశ్వరానుగ్రహం మనల్ని తడపకపోతే మన హృదయాన్ని మన మనస్సుని మన లోతుల్లో అంత మన శరీరం మన ఇంద్రియాలు మనంతా మన మనస్సును అంత పరిపూర్ణంగా తడపకపోతే అనుగ్రహం మన చేత స్నానం చేయించకపోతే ఏ ఎవరైనా కొంచెం ఇసుమంతైనా బాధపడుతున్నాం మనం కొంచెం ఇన్ని జన్మలు ప్రవహిస్తున్నాయి ఒక జన్మలో కూడా ఈశ్వరానుగ్రహం మన మీద పడలేదు అమృత జల్లు మన మీద కురవలేదు ఆ జల్లు కురవలేదు ఆ ఈశ్వరుడైనా మన జీవితంలో ఎప్పుడు ఏ శకంలో అయినా పొరపాటునైనా బాధపడ్డాం నీ కృప వర్షింపు వీడు ఎంత లోకానుభవం చూపిస్తున్నాడు బాబా నీ జ్వాల నన్ను కాల్చి నీరు శేషుడు నీ జ్ఞానాగ్ని నన్ను తప్పించకముందే నన్ను దహించకముందే నన్నంటే విద్యానే ఆచార్య వారు రెండు నేను చెప్పారు అసలు నేను ఆత్మ ఇంకా రెండు నేళ్లు ఆ రెండు నేళ్లు తిప్పిస్తున్నాడు జన్మలకి రెండు నేళ్ళు ఆడిస్తాడు మనం మనకి ఈ రెండు నేళ్ళు అనుభవం నా కానీ అసలు నేను అనుభవంలో లేదట ఆచార్యులు వారు చెబుతున్నారు ఒకటి గౌణమైన నేను రెండు విద్య నేను ఈ గౌణమైన నేను గురించి భగవాన్ ఎక్కువ చెప్పరు ఆచార్యులు వారు చెప్పారు భగవాన్ అని చెప్పి విద్యానైనా చెబుతారు విద్యానేనని దేహం ఆత్మ దేహాత్మ బుద్ధి విద్యానే అంటే నేను దేహాన్ని నేను శవాన్ని నేను అనుకుంటున్నాను దీన్ని విద్య నేను అంటారు అంటే అబద్ధం ఏంటి ఆచార్యుల వారు ఇంకో నేను కూడా చెప్పారు దీనికి ఇంకోటి కలిపారు ఆచార్య వారు నేను గౌణమైన నేను అదే సంసారంలో వాడు కూర్చేస్తుంది వాడు దింపేస్తాను అని చెప్పాడు ఆచార్య ఈ గౌణమైన నేను ఎలా ఉంటుంది ఆచార్యులు వారు చెబుతున్నారు మీకు ఏదైనా అనుభవం విషయమే మీ పిల్లలు ఉన్నారనుకోండి మీ పిల్లలు ఎవరైనా చాలా తెలివి గల వాళ్ళు ఏ పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారనుకోండి మీ పిల్లలు ఎవరైనా మా అబ్బాయి ఎంతో తెలివైన వాడు మా అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడు మా అబ్బాయి ఇంజనీర్ చేస్తున్నాడు లేదు మా అబ్బాయి కలెక్టర్ చేస్తున్నాడు లేదు మా అబ్బాయి 100 ఎకరం సంపాదించాడు లేదు మా అబ్బాయికి ఉన్నాయి అనేది మీ అబ్బాయికి ఉన్న గుణాలని ఆ గుణాన్ని తీసుకొచ్చి మీ మీద ఆరోపించుకుంటూ ఉంటారు దాన్ని బట్టి సంసారం పెరుగుతాం మీ అబ్బాయి గుణాలు దీని వల్ల కూడా సంసారం పెరుగుతాం గుణం అంటే ఒక మంచి గుణమే కదట ఒకవేళ ఇందులో మీ అబ్బాయిలు ఎవరైనా తాగుబోతాళ్ళు ఉన్నారనుకోండి తాగటం మీరు తాగటాలి మీ అబ్బాయి తాగుతాడు మీ అబ్బాయి తాగుతాడు మీకు బాధ ఎందుకు వాళ్ళు మా అబ్బాయి తాగుతున్నాడు ఈ సంసారం పాడు తీసేస్తాడము అని ఆడు గుణాన్ని తీసుకొచ్చి మీరు ముందుపోతా ఉంటారు దీనివల్ల కూడా సంసారం మీకు అభివృద్ధి అవుతుంది మీకు తెలియకుండా అనేక భవిష్యత్తులో కొన్ని వేలాది జన్మలకి ఈ సఫరింగ్ నుంచి మీకు వీడియోలు పుడుతున్నాయన్నాడు ఆచార్యులు ఈ గౌణాత్మ ఈ నిజాత్మ కలిపి నిజమైన ఆత్మకి అంటే సత్యాత్మకి పరమాత్మకి మిమ్మల్ని ఆ రోజుకు ఆ రోజు ఆ జన్మకు ఆ జన్మ ఆ సంవత్సరంకి ఆ సంవత్సరం ఆ యుగానికి ఏముంది మనం దూరం చేస్తుంది అంటే బంధం ఆ రోజుకు ఆ రోజు కూడి భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు త్రీ ఎమోషన్స్ షుడ్ బి ఓవర్కమ్ త్రీ ఎమోషన్స్ షుడ్ బి ఓవర్కమ్ టు రీచ్ గాడ్ మీరు భగవంతుని చేరుకోవాలంటే 3 ఎమోషన్స్ దాటాలన్నాడు కృష్ణుడు దాటి తీరాలి ఏ జన్మలో అయినా సరే మీరు స్వర్గలోకంలోకి వెళ్ళండి వైకుంఠంలోకి వెళ్ళండి కైలాసంలోకి వెళ్ళండి ఏ లోకంలోకి వెళ్ళినా సరే త్రీ ఎమోషన్స్ షుడ్ బి ఓవర్కమ్ టు రీచ్ గాడ్ పురుషాలైట్ మీరు ఆవేశం మీరు ఉద్రేకాలు మూడు గుణాలు దాటాలని ప్రతి జీవుడు దాటి ఎదగొలుస్తుంది. త్రీ ఎమోషన్స్ బి ఓవర్కమ్ టు రీచ్ గాడ్. ఏంటి ఎమోషన్స్? వన్ ఇస్ అటాచ్మెంట్, వన్ ఇస్ అటాచ్మెంట్, సెకండ్ ఇస్ ఫియర్, సెకండ్ ఇస్ ఫియర్, థర్డ్ ఇస్ యాంగర్. అంటే భయాన్ని దాటాలి, కోపాన్ని దాటాలి, ఆశని దాటాలి. చెప్పడం లేదు, వాసుదేవ స్వామి చూస్తున్నారు. త్రీ అటాచ్మెంట్స్ షుడ్ బి ఓవర్కమ్ టు రీచ్ గాడ్. భయం అనే గడప దాటాలి, ఈ కోపం అనే గడప దాటాలి, ఆశ అంటే ఆసక్తి, ఆసక్తి అనే గడప దాటాలి. సరసమంగా కామం అంటే చాలా మంది సర్వసాధారణంగా ఏమనుకుంటారు, కామం అంటే స్త్రీ పురుష సంబంధమే కామం అనుకుంటారు. అదే కామం, ఏ రకమైన కోరికైనా కామం. అర్థాన్ని ఎప్పుడు విషాదంగా తీసుకోండి, కానీ ఇరుగ్గా తీసుకో. ప్రపంచంలో ఏ వస్తువు మీద మనకు వాంఛ కలుగుతున్నప్పటికీ, ప్రపంచంలో ఏ వస్తువు మీద మనకి మనసు వాడుతున్నప్పటికీ అది కామే, అది కోరిక. దేహం కాదు, నువ్వు మనసు నువ్వు కాదు, కానీ నువ్వు దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కాని దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని మనస్సు నువ్వు అనుకుంటున్నావు, నీ కాని నువ్వు మా వాసన నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని కోరిక నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ నిత్యాత్మలకు వస్తున్నట్టు ఆచారాలు. అయితే అండి, నాకేదైనా రోగం వస్తే డాక్టర్ గారు అవసరం. నా రోగం తగ్గిపోయిన తర్వాత ఇంక డాక్టర్ గారు మీకు ఏదో ఉపకారం చేస్తానండి. నా రోగం వచ్చినప్పుడు నాకు సేవ చేస్తే డాక్టర్ గారు యొక్క నాకు తెలుసు. అంతే కదండి, ఎవరైనా కష్టాలు ఉన్నారనుకోండి, కష్టాలు గట్టెక్కిన తర్వాత మనం వాళ్ళకి చేసే ఉపకారం ఏంటి? అసలు వాళ్ళ కష్టాలు లేనప్పుడు మనం ఉపకారం చేస్తే అది నిజమైన సహాయం. ఈ జ్ఞానం వచ్చి నా అహంకారాన్ని కాల్చకముందరి ఏదైనా చేస్తే చదివలేదు అన్నవాళ్ళు నాకు, నన్ను నేను జ్ఞానం అయిన తర్వాత నువ్వు నాకు బాగా వచ్చేది ఏముందంటున్నాడు. నేను బాధల్లో ఉండగా, నేను కష్టాల్లో ఉండగా నాకు వేస్తే సాయం చేస్తే సాయం చేయి నువ్వు. కాదండి, నాకు డబ్బు లేనప్పుడు మీరు రూపాయి సాయం చేస్తే దానికి సహాయం అంటారు. నేను కోటిస్తూ ఏంటో మీ రూపాయి నాకెందుకు? నీ జ్వాల వచ్చి, నీ జ్ఞానాగ్ని జ్వాల వచ్చి నన్ను కాల్ చేస్తే, నన్ను అహంకారాన్ని తీసేసి నన్ను జ్ఞానం చేసిన తర్వాత నువ్వు చేసి సహాయం ఏంటో నువ్వు చేసేది అన్నచ్చలేసి ఏంటి నువ్వు చేసి చేసేది ముందు చెయ్యి. నీ జ్వాల కాల్చి రోగం తగ్గిపోయిందో ఇంకా డాక్టర్ గారు ఏదో చేస్తానంటే ఏంటి? రోగం ఉండగా డాక్టర్ గారు నాకు చేస్తే డాక్టర్ గారు ఉపకారం. నాకు రోగం తగ్గిపోయిందో నేను ఏదో ఉదరిస్తానంటే ఏంటి ఉదరించి? నా రోగం తగ్గిపోయాడు, నా బాధలో కూడా ఆదుకోవలసింది, నా కష్టంలో కూడా ఆదుకోవలసింది, నా నష్టంలో కూడా ఆదుకోవలసింది, నా నేను నేను ఇరుకులో నేను ఇరుకులో ఉన్నప్పుడు కూడా ఎదుట కూడా ఆదుకోవలసింది. వర్ణా చేసి కూడా నువ్వు వచ్చి, నీ జ్ఞానం వచ్చి, నీ లేకపోతే నీ పరమేశ్వర నీ కృప వచ్చి నన్ను కాల్ చేసి నన్ను నీ అంతర్వాణి నన్ను చేసిన తర్వాత నువ్వు నాకు చేసేది నిద్ర ఊట అయిన తర్వాత ఆపరేషన్ చేసి ముందు ఆ పేషెంట్ని డాక్టర్ సిద్ధం చేస్తాడు. అదేవిధంగా నా అహంకారం నాకు స్వాధీనం అవటం లేదు, నాకు నీ మీద నాకు ప్రేమ ఉంది, నా అహంకారం నేను స్వాధీనం చేసుకుని నీకు అప్పు చెబితే నాకు నీకు అప్పగించడానికి ఇది లొంగటం లేదు. అంటే నీ కృప వర్షించి, నీ జాలి వర్షించి, నీ అనుగ్రహం అనుషించి, నీ ప్రేమ అనుగ్రహించి, నీ ప్రేమ బుట్టులు నా మీద కురిపించి, నా మీద కురిపించి ఈ అహంకారాన్ని మెత్తన చేసి, దీన్ని ప్రిపేర్ చేసి, మీ దీనిని స్వాధీనం అయ్యేలాగా చేసుకుని అది ముందు చెయ్యి. తర్వాత జ్ఞానం తర్వాత చేసిన తర్వాత జ్ఞానం జ్ఞానం అయిన తర్వాత నాకు ఈ అహంకారం ఉండదు కదా, అప్పుడు నువ్వు చేసింది ఏంటి? అహంకారం వాడు జ్ఞానం ఎలా అవుతాడు? అజ్ఞానం వాడు జ్ఞానం ఎలా అవుతాడు? ఇది పోయిన తర్వాత జ్ఞానం అయింది. జ్ఞానం నేను జ్ఞానం అయిన తర్వాత నువ్వు నాకు చేసింది ఏంటయ్యా? ఏంటి నువ్వు చేసి నువ్వు ఉత్తరించేదండి అదేంటో ముందే చెయ్యి. నీ జ్వాల కాల్చి నన్ను మీరు చేయకముందే, నన్ను డిస్ట్రాయ్ చేయకముందే, నన్ను షాటర్ చేయకముందే, నన్ను డిఫీట్ చేయకముందే, నన్ను ఓడించకముందే, నన్ను స్వాధీనం చేసుకోకముందే నీ నీ కృప నా మీద చల్లి. నీ వర్షం, నీ కృప అనే వర్షం, నీ అనుగ్రహం అనే వర్షం, నీ ప్రేమామృతాన్ని, నీ ప్రేమామృతముడు ముంచి, ప్రేమామృతముడు ఉన్న అహంకారాన్ని కడిగించి, అది ఏ విధంగా అయితే నీకు స్వాధీనం అవుతుందో, నా అహంకారం నాకు స్వాధీనం అవటం లేదు, నా అహంకారాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటాను, నా మనసు నేను నిలబెట్టుకుందాం అనుకుంటాను, నా మనసు నేను స్వాధీనం చేసుకుందాం అనుకుంటాను, అది నాకు అవటం లేదు అయ్యా. నీకెందుకు నా మనస్సును స్వాధీనం చేయడానికి, నా మనస్సును శుద్ధి చేయడానికి కదా నీ కృప? లేకపోతే నీ అనుగ్రహం నాకు, నేను జ్ఞానం అయిన తర్వాత నాకు నచ్చిన పెడతావు నీ కృప? అసలు నీ అనుగ్రహం ఎందుకు? నీ అనుగ్రహం ఎవరికి కావాలి? నేను జ్ఞానం అయిన తర్వాత నీకు అనుగ్రహం ఎందుకు? నేను కోటీశ్వరుడు అయితే నువ్వు వేసి బియ్యం నాకెందుకు? నేను ఇబ్బందులు ఉన్నప్పుడే నువ్వు చూడవలసింది. నా మనసాడా చెప్పిన మాట ఏంటం లేదు, నా ఇంద్రియాలే నేను చెప్పిన మాట ఏంటం లేదు, నా అహంకారాలు నేను చెప్పిన మాట ఏంటం లేదు, నా పొగరబొత్తనా తగ్గటం లేదు. ఏమిటది ఇప్పుడు కదా ఈ అహంకారాన్ని స్వాధీనం చేసుకోవడానికి కానీ నీ అనుగ్రహం నాకు చూపించు, నీ ప్రేమ నాకు చూపించు. ఇప్పుడు చూపించడం మానేసి ఎప్పుడు ఉద్ధరిస్తానంటారు? ఈ జ్వాల నన్ను కాల్చి, నీ అగ్ని నన్ను కాల్చి, ఆ జ్ఞానం అనే అగ్ని, ఆ జ్ఞానం అనే రవ్వలు, ఆ నిప్పు రవ్వలు, నన్ను కాల్చి మీరు చేయకముందే, అంటే నీకు నాకున్న భేదం తీసేయకముందే, నీ జ్ఞానం వచ్చి నన్ను ఆవరించి నీకు నాకున్న భేదాన్ని తీసేయకముందే నా మనస్సును చల్లబరచు, నా మనస్సు నా స్వాధీనంలోకి వచ్చి చేయి, నా అహంకారం నా స్వాధీనంలోకి వచ్చి చేయి. ఈ మనస్సు నీకు లొంగిలాగా, ఈ ఇంద్రియాలు నీకు లొంగిలాగా, ఈ అహంకారం నీకు లొంగిలాగా నువ్వు స్వాధీనపరచుకోయా. ఇటు నా వల్ల అవటం లేదు, నా వల్ల అయితే నీ అనుగ్రహం నాకెందుకోయా. నా మనస్సు నాకు స్వాధీనమయ్యే శక్తి నాకుంటే నీ అనుగ్రహం నాకెందుకు. ఆ బుద్ధి మీద స్వాధీనం చేసుకోగల శక్తి నాకే ఉందనుకోండి, నీ అనుగ్రహం నాకెందుకు అన్నాడు ఈశ్వరుడు. స్వప్రయత్నంతో నేను సాధన చేసి మా బుద్ధిని నేను స్వాధీనం చేసుకునేటువంటి శక్తి, ఆ యుక్తి, ఆ బుద్ధి నాకే కనుకుంటే నీ అనుగ్రహం, నీ కృప నాకెందుకోయా. అంటే అది లేదు నాకు, అంటే నీ కృప చూపించవు. యాత్మ చెయ్యాలనే సంకల్పం కూడా ఆయన కృపే.
విమానం చూచారు బాణకృష్ణుడు గారు, ఆయన కూడా భగవాన్ కోట.
నీ కృపను మీద వర్షించు, ఈ మనసుని, ఈ మనసుని జాగ్రత్త ప్రిపేర్ చేయను. అంటే ఏంటి, ఈ మనసు జాగ్రత్త నువ్వే ప్రిపేర్ చేయను, ఇది నా హృదయాన్ని విశాలపరచును. ఎన్ను చెయ్యోయా, ఇప్పుడు నేను బాధల్లో ఉన్నాను. అంటే తర్వాత ఇప్పుడు నీ జ్ఞానం వచ్చి నీ అంతరం వాడు నేరేగినప్పుడు ఇంకా నువ్వు చేసేది అంటే నాకు అంటే ఇప్పుడు చేయవలసింది, ఇప్పుడు టైము. అంచేది ఇప్పుడు చెయ్యి,
నీ జ్వాల కాల్చి నన్ను నీరు చేసేడు ముందే నీ కృప పరిశీలింపు.
భగవాన్ కృప వచ్చి మీద పడినప్పుడు అది ఊపిరి, అది బోధిలాగా రాదు. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఎలా వస్తుంది, అలా వస్తుంది.
భగవాన్ కృప, ఆ భగవాన్ అనుగ్రహం, ఆ భగవాన్ కటాక్షం నీ మీద వచ్చి పడినప్పుడు అలా నదికి వరద వచ్చినప్పుడు వస్తుంది.
అప్పుడు నీకు ఊపిరే సరే. అప్పుడు ఈ ఆచార్య వారు చెప్పిన నిజాత్మ, ఈ గౌణాత్మ ఎక్కడున్న కేరాస్ అడ్రస్ లేకుండా పోతుంది. అనుగ్రహం వర్షం రావాలి కానీ కేరాస్ అడ్రస్
ఆచార్య వారు చెబుతారు. అసలు మీకు దైవకృప మీ మీద పడాలి కానీ మీ చేతిలో పంచదార ఉందనుకోండి, ఈ చేతిలో మట్టి ఉందనుకోండి,
నాకు ఈ పంచదార నోట్లు వేసుకోవాలంటుందా లేకపోతే ఈ మట్టి నోట్లు వేసుకోవాలంటుంది?
నా పంచదార నోట్లు వేసుకోవాలి.
ఒకసారి నువ్వు ఆత్మసుఖం పొందావంటే, ఒకసారి నీకు దైవ సుఖం పొందావంటే, ఆ సుఖం ముందు నువ్వు అనుభవించి లోకానికి సంబంధించిన బోధలని మట్టిగా కనిపిస్తున్నాడు ఆచార్య. ఆత్మసుఖం అనేది, ఆ దైవీ సుఖం అనేది, దైవీ సామ్రాజ్యం అని చెప్పిన ఒక్కసారి ఎప్పుడైనా జీవితంలో కొన్ని శతంలో నువ్వు అనుభవించి ఉంటే, దాని ముందు ఈ లోకానికి సంబంధించినటువంటి ఏ సుఖమైనా సరే మళ్ళీ ముందు మట్టి ఎటు ఉండదు, అటువంటి అలాగే కనిపిస్తున్నాడు ఆచార్య. బయట ఏ వస్తువులోంచైనా సరే ఆచార్య గారు ఉదాహరణ చెబుతారు, నువ్వు లోకానికి సంబంధించిన ఏ వస్తువులోంచైనా సరే ప్రజలు కోరుతున్నావంటే, ఆయన చెప్పిన ఉదాహరణ ఎంత చక్కగా ఉందో చూడండి. నీ ఇంటికాడ అన్నం వండుకుని, నీ ఇంటికాడ కూర వండుకుని, పక్కంటోళ్ళు ఇంటికెళ్ళి తినటం లాంటిదా? మీరు వండుకున్నదే పక్కంటోళ్ళు వెళ్ళి తింటున్నారు. అలాగే సాక్షాత్ కొన్ని హృదయ సుఖాన్ని విడిచిపెట్టి ఎక్కడో మీరు అనుభవిస్తే అప్పుడు బాగా వచ్చింది సుఖం, నీ సుఖం మీరు మీ ఆత్మలోంచి హృదయంలో చూస్తాము. మీరు ఏ సుఖాన్ని అపేక్షించినా అది అటువంటిది అన్నాడు ఆచార్య. అలా ఎక్కాకిగా ఈశ్వరుతో సంబంధం పెట్టుకుంది బ్రహ్మస్వామి, ఎక్కాకిగా ఈశ్వరుతో సంబంధం పెట్టుకుంటాడు. అతని దృష్టిలో లోకం లేదు, ఈశ్వరుడే కనిపిస్తుంది, అరుణాచలేశ్వరుడే కనిపిస్తుంది. తన దేహం లేదు, లోకం లేదు, ఉన్నదంటే అరుణాచలేశ్వరుడే కనిపిస్తుంది. ఆచార్య గారు సన్యాసం తెచ్చుకోవడానికి వెళుతుంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది, ఎవరు రా నీకు ఎవరు చూస్తారో ఏంటి, వాళ్ళు నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు బాధపడతాయేమో, నా హృదయంలో ఉన్న శాంతి నాకు ఇక్కడ, నా దగ్గర విద్య నేర్చుకునేవాడే నా కొడుకు, నేను ఎవరి దగ్గర అయితే విద్య నేర్చుకున్నాడు వాడు నాకు తండ్రితో సమానం, ఇదంతా నా కుటుంబే, నా కుటుంబం లేని వాడని నన్ను ఎవరో చూడరని నా గురించి నేను బాధపడతామా అన్నాడు ఆచార్య. ఈ మధ్య నిజంగా జరిగిన సంఘటన చెబుతాను, కొన్ని కొన్ని జీవితాలు మలుపులు ఎలా తిరుగుతాయో మనం చెప్పాలి. ఒకతను మామూలుగా ఒక ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటాడు, ఎంప్లాయీ. అతను భార్య పుట్టింటి గడవ ఉంటే జబ్బు చేస్తాడు. చూపిస్తే ఎవడు మరణించే టైంలో భర్తను చూడాలి, పుట్టింటి గడ ఉంది నిజంగా ప్రాణం పోతుంది కానీ భర్తను చూడాలనిపిస్తాడు. భగవంతుడి స్మరణ లేదు ఎవరికి, నా భర్తను చూడాలని ఇంకేత ఆవిడకు ఆ కోరిక, ఆపుకుందామని ఆపుకోలేకుండా ఆ కోరిక ఆవిడకి విపరీతం హృదయంలో చూస్తాను, భర్తను చూడాలి, భర్తను చూడాలి. ఇతను ఆఫీస్ నుంచి వచ్చాడు, ఇంటికాడ కూర్చున్నాడు, ఇతను భార్య కూడా లేడు, భార్యకు జబ్బుగా ఉందని అతను తెలియదు, అక్కడ ప్రాణం పోతానని తెలియదు, ఇంటికాడ కూర్చున్నాడు. వచ్చి తలుపు వేసి కూర్చున్నాడు, అవి వచ్చి తలుపు కొట్టింది, శరీరంతో తెచ్చేసి తలుపు కొట్టి తలుపు తీశాడు. తలుపు తీసేవాడికి తన భార్య, ఏంటి తలుపు, ఏంటి ఎలా వచ్చావు నువ్వు, ఒక్కదాని వచ్చాడు, ఎలా వచ్చావు ఇలా కళ్ళు నడిపిలా చూశాడు, అట్లా ప్రాణం దేహంతో సహా వచ్చేసింది. అంటే ఏమిటో ఆవిడ కోరిక నెరవేర్చడం కోసం ఈశ్వరుడు చేసిన పన్న, ఆమె దేహంతో సహా తీసుకొచ్చాడు. ఆ దేహం పోయే టైంలో ఇక్కడ తన భర్తను చూపించాడు ఈశ్వరుడు. ఈ సంఘటన చెప్పడం కోసం మీరందరూ, మీకందరికీ నేను చెప్పడం. తర్వాత మరుసటి రోజు అక్కడి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, భార్య పోయింది కాబట్టి వెంటనే బయలుదేరారు.
నా బాగి పోవటం ఏంటి నేను సాగిపోయింది అంటే అప్పుడు వచ్చిన ప్రాణ ప్రయాణంలో ఇక్కడ స్వయంగా వచ్చి నన్ను చూసింది అని చెప్తానండి ప్రొఫెసర్. అంత ఏ టైంలో అయితే నీ భార్య కనపడిందో ఆ టైంలో అట్లా ప్రాణం, ఫలానా టైంకి నీ భార్య పోయిందంటే ఈ ఒక్క సంఘటనకి అది నేను గ్రంథాలు చదువుకోలేదు, గురువుల దగ్గర శిక్షణ పొందలేదు, అతను కళతో చూశాడు ఈ సంఘటన అంటే అతను ఉద్యోగం నుంచి పెట్టాడు మహర్షి గారు. 2 సంవత్సరాలు తీవ్రమైన సాధన చేసి యోగి ఎన్నో వందల సంవత్సరాలు తరబడి సాధన చేసినా కానీ అనుభవంలోకి రాని విషయం అతను కొన్ని సెకండ్లో అతనికి తన భార్య ద్వారా అనుభవంలోకి వచ్చింది. మనలో కల్లో కనిపించడం కాదు సశరీరం భార్య ఎలాగో పోయింది కదా అనుకున్నాడు, ఇంక ఉద్యోగం ఎందుకన్నాడు, వెంటనే ఉద్యోగం విడిచిపెట్టాడు యోగి. మీరు చాలా మంది అనుకుంటారు వైకుంఠానికి వెళ్తే బాగుంటుంది, వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినప్పుడు మీరు మీ ఆత్మలోని సుఖానికంటే అది ఎక్కువ కాదు. జ్ఞానులైతే మీరు మీ జ్ఞానం వల్ల వచ్చే సుఖం 100 వైకుంఠాలు 100 కైలాసాలు మీ ఎదురు పెట్టినప్పటికీ మీ ఆత్మ సుఖం మీరు అనుభవిస్తుంటే మీరు జ్ఞానం వల్ల వచ్చే సాక్షాత్తు డైరెక్ట్ మీరు సుఖం అనుభవిస్తుంటే కైలాసం కూడా వైకుంఠం అక్కడ మీరు కళ్ళు ఎత్తు చూడండి. మన సబ్జెక్ట్ ఈ రమణ సత్సంగం యొక్క లక్ష్యం అది. మనకు తొందరగా జ్ఞానం రాకపోవడానికి ఒకటే కారణాలు మనం అందరం జీవితంలో నటిస్తాం. మనకి తొందరగా మన జ్ఞానులు అవ్వలేకపోతున్నామంటే కారణం మెయిన్ అయితే మనకి వినయం లేదు. అన్ని నేర్చుకుంటున్నాం జీవితంలో కానీ వినయం నేర్చుకోకుండా వచ్చేయడం, అన్నిటికీ ధైర్యం ఉండాలి కానీ వినయం కూడా నేర్చుకుంటేనే వస్తుంది. అన్ని నేర్చుకుంటారు సంతోషమే కానీ వినయం ఎందుకు నేర్చుకుంటుంది, వినయం లేకపోతే విజ్ఞానం నిలబడదు. ఎందుకు నేర్చుకోడు వినయాన్ని, ఎందుకు ప్రాక్టీస్ చేయడు వినయాన్ని? ఈశ్వరు అంటే ఎందుకు కాదమ్మా, ఆనందం ఈశ్వరుడు రూపం లేదు కానీ రూపం ధరించి వస్తాడు అవసరం అయితే. ధరించిన వచ్చిన రూపం నిజం కాదు, ధరించిన రూపం అంటే నిజం కాదు కానీ శాశ్వతమైన ఆనందం ఈశ్వరుడు. మీరు నిజంగా 100కి 100 రూపాయలు ఆనందంలో ఉంటే, 100కి 100 రూపాయలు శాంతిలో ఉంటే మీకు ఈశ్వరుడు పని ఉంది సార్. అరుణాచలం యొక్క మహిమ ఏమిటంటే ఈ శరీరాలు పడిపోకముందే అరుణాచలం యొక్క మహిమను గుర్తించడం వల్ల చాలా విశేషం. భగవంతుడు నేనుగా అనుభవం ఉంటాడు అరుణాచలేశ్వరుని స్మరించడం స్మరించడం. వేడిగా ఉండడు, వేడిగా ఉన్నది విడిపోతుంది. నా దేహమే నాతో విడిపోయేటప్పుడు నాకు వేరుగా ఉన్న వస్తువులు నా కూడా ఉంటాయి. అంటే దేవుడు వేరుగా ఉంటే అదృష్టం అవుతాడు తప్పనిసరిగా. కానీ అరుణాచలం యొక్క క్షేత్రం యొక్క మహిమ ఏమిటంటే ఆ దేవుడు నేనుగా అనుభవం అవుతాడు, నేనులోంచి ఎక్కడ తప్పకుండా దగ్గరికి ఇంకా దగ్గరికి దగ్గరికి ఇంకా దగ్గరికి జరిగి జరిగి ఆయన ఒళ్ళు తల పెట్టుకుని అనవాంగి అని ఆ లేడీ ఎంత దురదృష్టవంతుందో మీరు అనుకుంటున్నారు. కానీ ఆ లేడీ ఎంత కష్టపడిందో, ఎంత ప్రిపేర్ అయ్యిందో, ఆ ప్రిపరేషన్ మీకు కనపడటం లేదు, రిజల్ట్ మీకు కనిపిస్తుంది. కానీ ఆ లేడీ ఎంత కష్టపడిందో, ఇంతలో ఎంత ఘర్షణకు గురైందో జీవితంలో, ఎంత నిగ్రహాన్ని నేర్చుకుందో, ఎంత లేకపోతే అదృష్టం ఎందుకు పట్టింది ఆ లేడీకి, అది మీకు కనపడదు. రిజల్ట్ మీకు కావాలి కానీ దానికి అంతకుముందు స్ట్రగుల్ మీకు అక్కర్లేదు. మీరు ఆత్మ దాకా వెళ్ళక్కర్లేదండి, మీ జీవితంలో ఏదైనా నియమం పట్టుకోండి. ఎంతో సఫరింగ్ మీకు ఇచ్చేది కానీ ఆ సఫరింగ్ నుంచి మనం ప్యూరిఫై అవుతున్నాం అన్న సంగతి మనకు తెలియదు. ఆ సఫరింగ్ అనే అగ్ని మళ్ళీ ప్యూరిఫై చేస్తున్నాను సంగతి మనకి. అది ఎటువంటి పని అనేది కాదు, ఎంత చిన్న పని చేయండి, దోషం లేకుండా చేయండి. ఆ చిన్న పని ప్రేమగా దోషం లేకుండా చేయండి. ఈశ్వరు యొక్క అనుగ్రహం దర్శిస్తుంది. ప్రచారం కోసం చేయకండి, ప్రేమతో కరుణతో రసహృదయంతో మీరు చిన్న పనే మంచి పని చేయండి, వెంటనే ఈశ్వరు అనుగ్రహం దర్శిస్తుంది. వృత్తిస్థలే మన ప్రస్తుత క్రియ, వృత్తిస్థలే మన స్వస్థత క్రియ. మన వాసనల్ని మన గుణాలని వైకుంఠం అపహరించదు, వైకుంఠం తొలగించదు. కైలాసం అయితే కైలాసం తీయలేదు ఈ వాసనల గుణాలు. ఏ లోకానికి అధిపతి అయినా సరే దీన్ని తీయలేడు మన గుణాలని మన వాసన. వృత్తిస్థలే మన ఒక్కసారి హృదయం దగ్గర తిరిగేవా, నీ గుణాలని నీ వాసనని కాల్చేసి సత్యం అక్కడ ప్రకాశిస్తుంది. నీ మనస్సు ఒక్కసారి హృదయం వైపుకి తిప్పే వైకుంఠం వరకు కాదు. విష్ణుడు సాక్షాత్తు చెబుతున్నాడు, పరమేశ్వరుడు నీ హృదయంలో నేను చికిత్స చేసుకున్నాను. ఇది మిమ్మల్ని బొమ్మలాడించినట్టు ఆడిస్తున్నా. మీరు తెలియగలవాళ్ళని మీరు అనుకోవచ్చు, ఇది మిమ్మల్ని బొమ్మలాడించినట్టు ఆడిస్తున్నా. నీ శరీరాన్ని బొమ్మ యంత్ర మీద వస్తువుని తిప్పినట్టుగానే ఈ బొమ్మల్ని ఊరికి తిప్పుతున్నాను. వాడు వాళ్ళ కర్మానుసారం హృదయంలో నేనే ఉండి వాళ్ళని ఊరికి యంత్రం తిప్పినట్టు తిప్పుతున్నాను. ఆ బొమ్మ ఈ బొమ్మలు శరీరాలు బొమ్మలట. విష్ణుడు అంటే ఎవరు? శరీరమా కాదు, పరమాత్మ సత్యం. కృష్ణుడే శరీరం అయితే కృష్ణుడు ఇప్పుడు లేడని చెప్పాలి. కృష్ణుడు ఇప్పుడు లేడని చెప్తే అపచ్చా సరసనగా మనకు వచ్చిన ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన స్నేహితులతో చెప్తాం. ఏదైనా కష్టం వచ్చిందనుకో మన దగ్గర బంధువుతోటి, మన క్షేమం కూడా బంధువుతో చెప్తాం. ఈ కష్టాన్ని ఎవరైతే పంచుకుంటారో, మీ దుఃఖాన్ని ఎవరైతే పంచుకుంటారో, మీ హృదయానికి సంబంధించిన స్నేహితులతో, మీ హృదయానికి సంబంధించిన బంధువులతో, చెప్పుకుంటే మీ టెన్షన్ రిలీజ్ అవుతుంది. అదొక క్రియ, అదొక పదం. మీ హృదయం చూశారు, మీరు ఎవరితో చెప్పుకోకపోయినా సరే మీ హృదయం ఒకసారి లోపలికి తెప్పండి, మీ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టండి, మీ మనసును హృదయపుకి తెప్పండి. అది అన్నింటినీ అపహరిస్తుంది. మీ వాసనని జన్మాంతరాల్లో, ఈ జన్మలోనే కష్టాలే కాదు, ఈ జన్మలోనే బాధలే కాదు, రాబోయే కొన్ని కోట్లాది జన్మలలో కోట్లాది జన్మలకు తయారు చేసే సంస్కారాలు మీలో ఉన్నప్పటికీ ఒక్కసారి మీ హృదయం చెప్పుకు తిప్పితే ఒకసారి భస్మం చేసి పెడుతున్నట్టు మీ హృదయంలో సత్యం. అది భౌతిక వస్తువు కాదు, స్వయంగా ప్రకాశిస్తున్న సత్య వస్తువు. కృష్ణుడు చెప్పాడు, మీ హృదయంలో నేను ప్రకాశిస్తున్నాను. ఈ స్నేహితుడు చెప్పుకుంటేనే మీకు టెన్షన్ తగ్గుతుంది, ఈ బంధువు చెప్పుతాడని మీకు టెన్షన్ తగ్గుతుంది. అటువంటిది ఈ మీ హృదయం చెప్పుకు తిప్పితే అక్కడ సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది. కాబట్టి మీ మనస్సును ఒక్కసారి ఎక్కడో వైకుంఠానికి కాకుండా, ఎక్కడో కైలాసానికి కాకుండా, బయట కనిపిస్తే దేవుడు వైపు కాకుండా నిజంగా ప్రకాశిస్తున్నట్టు ఈ హృదయం వైపుకి నీ మనస్సును తిప్పితే అక్కడ ఒకసారి అటు వంక తొంగి చూస్తే, ఈ హృదయం వైపుకి తొంగి చూస్తే ఒకసారి లోపలికి చూస్తే మనం పుట్టిన మొదలు బయటకు చూస్తాం కలవడం. లోపల చూడమని ఎవరిని అంటారు? లోపల చూడటం ఏంటని అంటారు? తల్లి కడుపులో అని చెప్పుడు అయితే మనకు బయటకు వచ్చాము, ఎప్పుడైతే రాగద్వేషాలు కమ్మేసిరి, ఎప్పుడైతే రాగద్వేషాలు కమ్మిని బయట చూపేకాని లోపల చూపమని తల్లి. మా అమ్మాయి అందరినీ ఆవరించింది, తల్లి కడుపులోంచి బిడ్డ ఎప్పుడైతే బయట పడ్డాడు వెంటనే రాగద్వేషాలు ఆవరిస్తాయి, మోహం ఆవరిస్తుంది. ఇంతవరకు బయట చూపేకాని లోపల చూపులే. ఇంకా బయట చూపున్న వాళ్ళందరూ పశువులు. వృత్తిస్తలే మన హృదయం యొక్క సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి. ఇది హృదయ విద్య, ఇది ఆత్మ విద్య, ఇది దైవీ విద్య. రహస్యాల్లో రహస్యం, ఇది కింగ్ ఆఫ్ సీక్రెట్స్. ఇది రహస్యాల్లోకి చక్రవర్తులని. మీరు మరణించిన తర్వాత వైకుంఠానికి వెళదాం అనుకుంటున్నారు, మళ్ళీ మరణించిన తర్వాత కైలాసానికి వెళదాం అనుకుంటున్నారు, దీనికోసం పుణ్యాలు చేస్తున్నారు. ఇక్కడే సాక్షాత్తుగా ఇప్పుడే ఇక్కడే ప్రకాశిస్తున్నటువంటి నిద్ర నిలబడిన మనం చూస్తున్నటువంటి మీ హృదయం, ఇక్కడే సాక్షాత్తుగా ఉన్నటువంటి మీ హృదయం, డైరెక్ట్ గా మీకు కనిపిస్తున్నటువంటి మీ హృదయంలో ఒక్కసారి మీ మనస్సును అటు తిప్పటం మీరు నేర్చుకుంటే, మీ మనస్సును కొన్ని క్షణాలు అక్కడ ప్రవేశపెడితే, హృదయంలో ఉంచగలిగితే. కానీ ఎంత ఎక్స్ట్రీమ్స్ కలుగుతున్నారో చూడండి. భక్తి యోగం ఏరన్నారు గీతలో, కర్మయోగం ఏరన్నారు, ధ్యాన యోగం ఏరన్నారు, ఎక్స్ట్రీమ్స్ కలిగి చెబుతున్నాడు భగవాన్. ఇక్కడ మీ హృదయంలో మీ మనస్సును కొన్ని క్షణాలు, కొన్ని క్షణాలు, కొన్ని రోజులు అని లేదా కొన్ని నిమిషాలని మీ హృదయంలో మీ మనస్సు నిలబెట్టుకెళ్తే భక్తి ఏమిటయ్యా? అదే భక్తి, అదే జ్ఞానం, అదే యోగం, అదే ధ్యానం, అదే కర్మ అని ఎక్స్ట్రీమ్స్కి చెప్తున్నాడు భగవాన్. భక్తి అనేది వేరుగా లేదు, కర్మ అనేది వేరుగా లేదు, ధ్యానం అనేది వేరుగా లేదు, జ్ఞానం అనేది వేరుగా లేదు, నిష్కామకం వేరుగా లేదు. నీ హృదయ స్థలంలో నీ మనస్సు ఇక్కడ ప్రవేశపెడితే, నిన్ను దుఃఖ పెడుతున్నటువంటి నీ మనస్సు, సంసారాల కారణమైన నీ మనస్సు హృదయ తిప్పుగా ఉంచగలిగితే అది నీ కష్టాలన్నింటిని అపహరిస్తుంది, నీ టెన్షన్స్ అన్ని తీసేస్తుంది, నీకు పరమశాంతిని ప్రసాదిస్తుంది, జన్మ జన్మ లేకుండా చేస్తుంది, ఈ జన్మలు తీసేస్తుంది, నీ శరీరానికి నీ శవాలు రాకుండా చేస్తుంది. ఇది ఇంకా శవాలను మూయక్కర్లేదు. నీ హృదయపు కన్నా ఈ మనస్సును ప్రవేశపెట్టగలిగితే నువ్వు శవాలను మూయక్కర్లేదు, ఎక్కడికో ప్రయాణాలు చేయక్కర్లేదు, ప్రకృతిని దాటిస్తానండి. ఈ హృదయపు నీ మనసును పెడితే ఈ పంచిభూతాలను దాడతావు, ఈ ప్రకృతిని దాడతావు, ఈ దేవతలను దాడతావు. దేవతలు కూడా నేను చూసి అసూయపడతారు. దేవత అనుగ్రహం కాదు, దేవత అనుగ్రహం కావాలని మన పెద్దలు చెబుతున్నారు. రైటే, నువ్వు కనుక జ్ఞానం అయితే దేవతలు కూడా చూసి నిన్ను సూయపడతారు. ఈ హృదయంలో ఉంది సాక్షాత్ ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఇంక దేవతలకు కూడా స్వరూపం అది. ఆ స్టేట్ అటువంటి సుప్రీం స్టేట్ వృత్తిస్తలే మన నీ హృదయ స్థలం సాక్షాత్తు ప్రకాశిస్తున్నటువంటి డైరెక్ట్ గా నీ అనుభవం ఉన్నటువంటి నీ హృదయంలోకి మనసును తీసుకెళ్లి ప్రవేశపెట్టారు. స్వస్థత క్రియ మన స్వస్థత, నీ మనసు స్వస్థత చేకూరుతుంది. అంటే ఒరిజినల్ స్టేట్ కలుగుతుంది, సహజమైన స్థితి కలిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు హృదయాకారం చెందుతుంది, మనసులో కొంతకాలం ఆ నిలబెట్టగలిగితే, కొంతకాలం ఉంచగలిగితే, నువ్వు అలా కొంత సాధన చేయగలిగితే నీ మనస్సు మనస్సుగా ఉండదు, అది హృదయాకారం చెందుతుంది, అది ఆత్మాకారం చెందుతుంది, అది మోక్ష స్వరూపం పొందుతుంది, అది శాంతి స్వరూపం పొందుతుంది, అది కాంతి స్వరూపం పొందుతుంది. నువ్వు ఈ ప్రకృతిని దాడతావు, ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని దాడతావు, ఈ ప్రకృతి బంధువుల నుంచి బయటపడతావు, ఈ దేహమే నేను భావన కూడా తెగిపోతుంది. నీకు ప్రతి స్థలే మన స్వస్థత. నేను అమెరికాలు చూసిస్తే, అమెరికాలు చూసిస్తే నా అజ్ఞానం పోదు, రష్యాలు చూసిస్తే నా అజ్ఞానం పోదు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళి చూసిస్తే నా అజ్ఞానం పోదు, కాశీలు చూసిస్తే నా అజ్ఞానం పోదు, రామేశ్వరుని చూస్తే నా అజ్ఞానం పోదు. నీకు నీలో కూడా దేశం ఉంది, అదే హృదయ దేశం. ఆ హృదయ దేశంలో కన్నా నీ మనస్సును ఒక్కసారి గురించి అక్కడ ప్రవేశపెట్టగలిగితే, అక్కడ కొంతసేపు ఉంచగలిగితే స్వస్థత చేకూరుతుంది. దాని సహజ స్వరూపాన్ని కూడా నీ శరీరాలు రాకముందు నువ్వు ఎక్కడున్నావు, నీ అజ్ఞానం ఆవరించకముందు నువ్వు ఎక్కడున్నావు, మీ స్వచ్ఛరూపాన్ని అక్కడ పొందుతారు. రోగం పోతుంది, ఈ సంసార రోగం పోతుంది, ఈ జన్మల రోగం పోతుంది, ఈ శవాల రోగం పోతుంది, ఈ దుఃఖం రోగం పోతుంది. ఎప్పుడు నీ హృదయ స్థలంలో హృదయ దేశములు నీ మనస్సును అక్కడ పెడితే ఈ మనస్సు హృదయాకారం చెందుతుంది, ఆత్మాకారం చెందుతుంది, శాంతిలో కూడిపోతా ఉంటారు. ఇప్పుడు మీరందరూ ఏమవుతారు? పరమాత్మ స్వరూపం. నాకు భక్తులు అందరూ ఇష్టం, నేను కాదంటాం లేదు, కానీ జ్ఞానంటే నాకు పరమ ప్రీతి, నాకు జ్ఞానంటే చాలా ఇష్టం, నా హృదయానికి సన్నిహితుడు వాడు. అదే కాదు వాడే నేను పోనడు, నాకు ఎక్స్ట్రీమ్, నాకు మరీ ఇష్టం, మరీ మరీ ఇష్టం, నాకు జ్ఞానంటే మరీ ఇష్టం అంటాడు వాసుదేవ స్వామి. ఆ సుప్రీం స్టేట్ భగవంతుడికి అసాధ్యం అవుతాండి, భగవంతుడు చెప్పలేని స్థితిలో ఉంటే నేను ఎక్కడ చెప్పగలను, మీరు ఎక్కడ చెప్పగలరు? అది తలంపులకు అందదు, అది ఇంద్రియాలకు అందది, అది మనస్సుకి అందది, ఎలాగ వర్ణించడం, దాని మాటల్లో పెట్టడం, ఆలోచనలో పెట్టడం ఎలాగ? ఇప్పుడు చూస్తారే మనకి స్వస్థత కదా, అప్పుడు నీకు స్వరూపం నువ్వు పొందుతావు, ఆ స్వరూప సుఖం. ఇప్పుడు సముద్రంలో ఎంత నీరు ఉందో అంత సుఖాన్ని, ఇప్పుడు మీ సువిశాలమైన ఆకాశం కూడా మీరు ఒక భాగంగా అని శ్రీ అరవిందులు ఈ లైబ్రేరీలో వర్ణిస్తుంటాడు. ఫర్దం అంటే స్వరూప జ్ఞానం పొందిన వాళ్ళు ఫర్దం, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ గుర్తిస్తారే మన స్వస్థత. ఈ డైరెక్ట్ నాలెడ్జ్, మీరు మరణించిన తర్వాత మోక్షానికి తెలియదు కానీ మరణించిన తర్వాత రాముడు కృష్ణుడు మీకు సిద్ధంగా ఉన్నాడు మోక్షం ఉండడానికి, కానీ అరుగుదారం లేదు, అరుగుదారాల సమస్య లేదు. ఇప్పుడు ఇక్కడ క్యాష్ ద్వారా మాట్లాడుతున్నాం, అరుగుదారం అనే సమస్య లేదు. రమణ సత్సంగా మరణించిన తర్వాత కాదు అయ్యా, నువ్వు శరీరం ఉండగా ఇక్కడ ఉండగా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, నువ్వు ముక్తిని పొందొచ్చు అంటాడు రమణ. అన్నిట్లో అపహరించేది మనలోనే ఉంది, మంచి గుణాలని, చెడ్డ గుణాలని, ఈ ప్రకృతి గుణాలన్నింటినీ అపహరించి దొంగిలించే స్టేట్ ఇక్కడే ఉండవయ్యా. హృదయ దేశంలో కూర్చుకున్నావు, నీ హృదయ స్థానంలో కానీ నీ మనస్సును నిలబెట్టి ఉంచగలిగితే, నీ హృదయానికి కానీ నీ మనస్సును స్వాధీనం చేయగలిగితే, అది భక్తి కాదా, అది కర్మ కాదా, అది జ్ఞానం కాదా, అది ధ్యానం కాదా? నాలుగు యోగాలు చేసి వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో ఈ ఒక్క పని వాళ్ళు నీకు అటువంటి ఫలితం వస్తున్నాడు. ప్రాణం చేస్తున్నాడు సంపద అనేటప్పటికి మనకు రూపాయలు జ్ఞాపకం వస్తాయి, కానీ గుణాలు జ్ఞాపకం వస్తాయి. మరి గుణాలు కూడా సంపద కాదా? సోదర మహాశయ దగ్గర అదే భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలని మీకు సంకల్పం వచ్చినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మీకు రాదు, మీకు అనుగ్రహం లేకపోతే కోరుకోరా. మనిషి జన్మెత్తి మనసు ఈశ్వరుడి మీద లేకపోవడం కంటే జంతువు జన్మెత్తి మనసు ఈశ్వరుడి మీద ఉంటే ఆ జంతువు గొప్ప. మన మనస్సు ప్రధానం, శరీరం ప్రధానం కాదు. మీ ఇంటికాడ వంట పనులు పూర్తి చేసుకోండి, మిగతా కాలాన్ని మీ ఇంటికాడ ప్రశాంతంగా కూర్చుని ఏకాంతంగా కూర్చుని మీ మనసును పరమేశ్వరుడు సమర్పించండి, పరమేశ్వరుడికి స్వాధీనం చేయండి, పరమేశ్వరుని స్మరించండి, పరమేశ్వరుని ధ్యానించండి. ధ్యానం చేసే కాలం, స్మరించే కాలం కొంచెం పెంచుకుంటాం. అప్పుడు మీరు అందరూ చేస్తున్నారు, పరమేశ్వరుడు స్మరిస్తున్నారు, పరమేశ్వరుడిని ధ్యానం చేస్తున్నారు కాదంటే లేదు, కాలాన్ని కొంచెం పెంచుతున్నారు. మీరు తెలియకుండా మీ హృదయం, మీ మనసు హృదయంలోకి వెళ్తుంది. శారదా మాట అంటుంది, ఓ లార్డ్ కీప్ మై మైండ్ ఇవే ఫ్రమ్ లస్ట్ యాంగర్ అండ్ గ్లో. ఎక్కడ పుట్టినా, నువ్వు ఎలా పుట్టినా, ఎందుకు పుట్టినా, ఓ భగవంతుడా నా మనస్సు మట్టికి ఈ బంగారం మీద, వస్తువుల మీద, ప్రపంచం యొక్క వస్తువుల మీద, ప్రపంచం యొక్క వాహనాల మీద, ఈ కోపాల మీద, తాపాల మీద నా మనస్సు వాళ్ళకుండచ్చు. ఈ ప్రకృతి మోహం నాకు కలిగితే, ఈ బంగారం మోహం నాకు కలిగితే, ప్రకృతి వస్తువుల మీద మోహం కలిగితే, ఈ ధనం మీద నాకు మోహం కలిగితే, ఈ కీర్తి మీద నాకు మోహం కలిగితే, ఈ గొప్పల మీద నాకు మోహం కలిగితే నా మనస్సు నీ మీద నిలబడింది. ఇప్పుడు మైండ్ దూరముగా ఉంచు, శరీరం ఎక్కడో చోట వస్తుందిలే, రాని శరీరం ఎక్కడున్నా పర్వాలేదులే, కానీ నా మనస్సు మటుకు మీ పాదాలను ముంచిపెట్టుకోవచ్చు. దక్షిణ అమూర్తి, దక్షిణ అమూర్తి, ఆయనకు మూర్తి లేదంటే అసలు రూపం లేదు. ఎక్కడుంటాడు దక్షిణం వైపు అంటే మన హృదయంలో, మన హృదయం అయితే ఆ స్పిరిచువల్ హార్ట్ హృదయంలో. నేను చెబుతున్నాను అయ్యా నా మాట ఇక్కడ వేస్తాడు తీ అంటే అక్కడ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఎవడున్నాడు? దక్షిణ అమూర్తి ఉన్నాడు. దక్షిణామూర్తి, దక్షిణ అమూర్తి అంటే అమూర్తి ఎవడు? ఈశ్వరుడే. అంటే రూపం లేకుండా ఇక్కడ దాపుకు ఉన్నాడు అన్నమాట. అంటే నీ చేతి పడతాను. ఇక్కడ ఉన్నాడు దక్షిణ వైపు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అమూర్తి, దక్షిణ అమూర్తి, ఈశ్వరుడే. ఆ రూపం ధరించాడు. రూపం లేకుండా, రూపం ఉంటే మనం పట్టేస్తాం. రూపం నుంచి రూప దృష్టికి అలవాటు పడ్డా ఉన్నాడు. అంటే మీకు తెలియదు అది, మనకి చెయ్యి ఎందుకు వేస్తాడో మీకు తెలియదు. అక్కడ దేవుడు ఉన్నాడు. ఇది మీ అనుభవంలో లేదా? మీరు ఎవరైనా కాదనగలరు ఈ అనుభవాన్ని? నేను దేవుడు లేడని చెప్తున్నాను, ఆరెక్కడే చెయ్యేస్తారండి. ఏమి లేడని చెప్పుడు చెయ్యి ఎక్కడికి వెళ్తుంది ఆడికి, ఇంకే ఉన్నాడు అక్కడ ఉన్నాడు కదా. భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పాడు. దేవుడు లేడనేవాడు నిజంగా లేడట, ఆడున్నాడు. దేవం గొప్ప లాజిక్ చూడండి. లాజిక్ అనేది మన మనస్సును చల్లబట్టడం కోసం, మన హృదయాలు చల్లబట్టడం కోసం పుట్టిన శాస్త్రం. అంటే మన బుర్రను వేడెక్కించడం కోసం పుట్టిన శాస్త్రం కాదు. రామానుజుడికి ఏదో దేవుడి గురించి ఆ గురువు గారు వర్ణిస్తే పాపం ఆ రంగు ఎలా ఉంటుందంటే కోతిపూర్లా ఉంటుందన్నాడు దేవుడు. గంట సేపు ఏడ్చాటండి రామానుజుడి పాపం వాళ్ళు దొరుకుతుంది. ఏంటి భయ పెరుమా అండి, భగవంతుని కోతి పెడతో పోలుస్తాం, వాడి భక్తి చూడండి, వాడి జన్మాంతర సుకృతి గురుగారు మీకు తెలియచేతండి వచ్చింది కానీ రేపు మీకు పాఠం రాదు. ఏంటి కోతి పెరతోడు పోల్చి ఏంటండి, ఇంకేం వస్తువులు లేదా మీకు, భగవంతుడి యొక్క రంగుని దేవుడు రంగు పోల్చడానికి ఇంకా మీకు వస్తువులు దొరకలేదా, కోతి పెర్ర దొరికింది, మీరు తెలియచేట అన్నమాట నిజమే మీరు పండితులు అయిన రేపు నేను పాఠం కాదన్నాడు. వాళ్ళు భక్తి పూజ ఏమో చేతులతోడు చేస్తాం, జపం నోటితోడు చేస్తాం, ధ్యానం దేనితో చేస్తాం, మనస్తుడు. దీనికంటే ఫలితం అదే ఎక్కువ, దానికంటే ఫలితం అదే ఎక్కువ. అది విమానం మీద పడిగాను, ఏది ధ్యానం అనేది విమానం మీద పడిగాను, ఈ పూజ ఎందుకు ఒంటిద్ది పని మీద పడాను. ఈశ్వరుని ధ్యానం చేయడానికి కొంచెం టైం ఎక్కువ ఖర్చు పెట్టండి, మిమ్మల్ని రూపాయలు ఖర్చు పెట్టమంటాం లేదే జయండి. పువ్వులు కొయ్యమంటే కోసం పువ్వులు కొయ్యటువంటి ధ్యానం చేయడం కంటే పువ్వులు కొయ్యడం తేలి అంటే ధ్యానం చేయటువంటి మనస్తో చేయాలి, చేతులతో కోసేయచ్చు పువ్వులు, అంటే పువ్వులు కొయ్యటం తేలిక, ధ్యానం చేయటం కష్టం.